ఇప్పుడు మీకోసం పివికే గారి పివికేతో పిచ్చాపాటి కార్యక్రమం ఆగస్టు 13, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence, listeners' discretion is advised.
Hello, hello. Welcome to PVK Tho Pichcha Party. Ela unnarandi? Aba, aba, aba. Chustu undagane, mana program start ayipoyi, dadapu 7 nella ayipindandi. ఏంటో 2017లో కూడా అప్పుడు 7 నెలలు అయిపోయింది, ఇంకో 5 నెలలు అయితే సంవత్సరం ముగియబోతుంది. మొత్తానికి మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి, మన రామ్నాథ్ కోవింద్ గారు కొత్త రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు, ఇంకేముంది, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోతే మరి మన వెంకయ్య నాయుడు గారి ఉపరాష్ట్రపతి ఎన్నిక దాదాపు లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఏదో ఇంకా కాంపిటీషన్ కోసం మరి అపోజిషన్ వాళ్ళు ఒక ఇంకో క్యాండిడేట్ని నిలబెట్టినరేమో కానీ, బట్ ఇప్పుడు చూస్తే రాజ్యసభలో బీజేపీకి అయితే కావాల్సినంత నెంబర్స్ ఉన్నాయి. అంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి ఎవరినైతే బీజేపీ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలనుకుంటుందో వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ అయితే ఉన్నాయి. సరే, అఫ్కోర్స్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకి డైరెక్ట్గా మనం ఓట్లు వేయమనుకోండి, దానికి సపరేట్ ఎలక్టరేట్ ఉంటుందిలేండి. అంటే రాష్ట్ర శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర శాసనసభ్యులు, ఇంకా పార్లమెంటేరియన్స్ వీళ్ళంతా కూడా ఓట్లు వేస్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కానీ లేదంటే రాష్ట్రపతి ఎన్నికలకు కానీ. సో డైరెక్ట్గా అంటే ఇప్పుడు అమెరికాలో లాగానో లేదంటే మిగతా దేశాల్లో లాగానో మనము ఇండియాలో మనం డైరెక్ట్గా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎన్నుకోం. దిస్ ఇస్ అ డిఫరెంట్ సిస్టమ్ అఫ్కోర్స్. సరే, దీని గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. కానీ ఇంతకీ అసలు మీరు ఎప్పుడైనా అంటే మనం మామూలుగా ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ, వీటన్నిటిలో మనం అయితే ఓటు వేయగలం కానీ ఆర్మీలో పనిచేసే వాళ్ళు, అంటే ఆర్మీ కానీ లేదంటే నేవీ కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఎలా ఓటు వేస్తారో ఎప్పుడన్నా ఆలోచించారా? థింక్. అంటే మరి వాళ్ళు దేశ పౌరులే కదా, భారతదేశ పౌరులే కదా. మరి అలాగని ఇప్పుడు మరి ఈ హైదరాబాద్లోనో లేదంటే విజయవాడలోనో లేదంటే ఇంకేదోనో ఊర్లో నుంచి వెళ్ళిన జవాను ఎక్కడో కాశ్మీర్లోనో లేదంటే అస్సాంలోనో అరుణాచల్ ప్రదేశ్లోనో డ్యూటీ చేస్తుండొచ్చు. మరి అట్లాంటి వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లో ఎమ్మెల్యేనో లేదంటే ఎంపీనో లేదంటే మున్సిపాలిటీ చైర్మన్నో ఎన్నుకోగలిగే అధికారం అయితే మరి వాళ్ళకు ఉండాలి కదా, హక్కు కదా అది, వాళ్ళ హక్కు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అక్కడెక్కడో సర్వీస్లో ఉంటే వాళ్ళు ఎలా ఓటు ఇస్తారు, దానికి అసలు మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఎప్పుడన్నా ఆలోచించారా? మనమే ఓటు అయ్యాము, ఇంకా ఆర్మీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తామంటారా? అది కాదు పాయింట్ మీ. అంటే అందరూ ఓటు వేయరనుకోకండి, చాలామంది ఓటు వేసేవాళ్ళు ఉన్నారు. ఓటు వెయ్యాలి, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఎవరిని ఎన్నుకోవాలనేది. సరే, ఇప్పుడు మన క్వశ్చన్కి రండి. ఒకవేళ ఆర్మీ వాళ్ళు ఓటేయాలనుకుంటే ఎలా వేస్తారు తెలుసా? అదే నాకు తెలుసు, మీలో చాలామందికి ఇది పాయింట్ తెలియదని, అందుకే ఇవాళ దాని గురించి మీకు చెప్దాం అనుకున్నాను. మన రాజ్యాంగం కేవలం ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అధికారం, ప్రొవిజన్ లేదంటే హోదా ఇచ్చింది అనుకోవచ్చు. ఇలా భారతదేశ సైన్యంలో పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాక్సీ ఉపయోగించుకోవచ్చు అండి. ప్రాక్సీ అంటే మరి మనలో చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే ఇట్లాంటి కాలేజీలు చదివిన వాళ్ళు ప్రాక్సీలు వేసుకోవచ్చు. అంటే మనం ఉన్నా లేకపోయినా మనం మన ఫ్రెండ్కి చెప్పేళ్ళి అరే నాకు అటెండెన్స్ వేయరా అని చెప్తామా, అలాంటిది ఇంచుమించు అలాంటిది ఈ ప్రాక్సీ సిస్టమ్ కూడా. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ నన్ను అడిగేవారండి ప్రాక్సీ వేయమని. వాళ్ళేమో బయటికి వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళు, నన్నేమో వాళ్ళకి ప్రాక్సీ వేయమనేవాళ్ళు. సర్లేండి, ఇప్పుడు ఆ కథ ఎందుకు కానీ సరే. మొత్తానికి భారతదేశ రాజ్యాంగం మన ఆర్మీకి ఇచ్చిన సదుపాయం ఏంటంటే, ఆర్మీ జవాను ఎవరన్నా బయట ఊర్లలో పోస్టింగ్కి వెళ్ళినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరినో ఒకరిని ప్రాక్సీ కింద ఓటేయడానికి ఎన్నుకోవచ్చు. అయితే ఇది పర్మనెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్మీ జవాన్ ఉన్నాడు అనుకోండి, తన తండ్రినో లేదంటే తల్లినో లేదంటే తమ్ముడినో పర్మనెంట్ గా ఓటేయడానికి, అంటే ఆయన పోస్టింగ్ వాళ్ళ ఊరి బయట ఉన్నంత కాలం ఎగ్జాంపుల్ ఆయన తమ్ముడిని ఓటేయమని చెప్పొచ్చు అనమాట. అంటే హీ హాస్ టు ఆథరైజ్ హిస్ బ్రదర్, హీ ఆర్ షీ హాస్ టు ఆథరైజ్. అలా ఆథరైజ్ చేసిన తర్వాత వాళ్ళ తరపున అంటే ఆర్మీ జవాన్ తరపున వీళ్ళు ఓటేయచ్చు అనమాట. ఇది వాళ్ళకి ఇచ్చిన సదుపాయం. సరే, మరి దేశం బయట ఉన్న ఎన్ఆర్ఐలు ఏం చెయ్యాలి? మరి వాళ్ళు ఓట వినియోగించుకోవాలంటే ఎలా? అదే ఆ పాయింట్ కి వస్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తీసుకుని వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు ఎలా ఓటు వేయచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి పీవీకేతో పిచ్చాపాటి.
మీరు వింటున్నారు పీవీకే గారి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ఆగస్టు 13, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మా ఆవకాయ అంజలి బోర్ కొట్టవు, అది పాత డైలాగ్. ఆజే సావి ధూమ్ మచాలే మై ఇన్ మీడియా రేడియో అస్సలు బోర్ కొట్టవు, అది కొత్త డైలాగ్. వినండి ధూమ్ మచాలే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హలో, చిన్న విరామం తర్వాత పీవీకేతో పిచ్చపాటి కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మనం ఆర్మీ వాళ్ళు అంటే ఆర్మీలో పనిచేసే సైనికులు కానీ లేదంటే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేసే సైనికులు ఒకవేళ వాళ్ళ ఊరి నుంచి బాగా దూరంగా ఉన్న ప్రాంతంలో పోస్టింగ్ వచ్చినట్టయితే మరి ఎలక్షన్స్ టైంలో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటారు, దానికి మన రాజ్యాంగం ఇచ్చిన సదుపాయం ఏంటి అనే దాని గురించి ఇందాక మనం మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఓకే సరే, మరి వీళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన సదుపాయం ఏంటంటే ప్రాక్సీ అనే సదుపాయం ఇచ్చిందండి. ప్రాక్సీ అంటే మరి మీలో కాలేజీల్లో చదువుకునే వాళ్ళు ఎంతమందికి ప్రాక్సీ అనేది, ప్రాక్సీ అనే పదం వినే ఉంటారు చాలా కామన్ గా. ఎస్పెషల్లీ నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు నన్ను మా ఫ్రెండ్స్ చాలా మంది ప్రాక్సీ వేయమనేవాళ్ళండి. వాళ్ళేమో హాయిగా బయటికి వెళ్ళి క్లాస్ అటెండ్ అవ్వకుండా బయటికి గేమ్స్ రూమ్స్కో ఎక్కడికో వెళ్ళి ఆటలాడుకునే వాళ్ళు, నన్ను మాత్రం వాళ్ళ తరపున ప్రాక్సీ వేయమనేవాళ్ళు అండి. సరే, అలా గడిచేవి మా ఇంజనీరింగ్ కాలేజ్ సంగతులు. సరే, ప్రాక్సీ ఏంటంటే ఒకరికి బదులుగా ఇంకొకరు, ఇందాక నేను మాట్లాడిన కేసులో అయితే అటెండెన్స్ వేయడం కానీ లేదంటే ఈ కేసులో ఏంటంటే ఆర్మీ జవాన్ల సంగతి వస్తే, మనము ఆర్మీ జవాన్లు ఆర్మీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినో ఒకరిని ఎంచుకొని వాళ్ళని ఓటు తన తరపున ఆర్మీ జవాన్ తరఫున ఓటు వేయమనే సదుపాయం కల్పించింది అన్నమాట భారత రాజ్యాంగం. ఓకే, సో ఇది కేవలం ఆర్మీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఈ సదుపాయం ఇచ్చింది. అయితే భారతదేశం బయట అంటే విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు దాదాపు 1,60,00,000 మందికి పైగానే ఉన్నారట. 1,60,00,000 మంది అంటే ఒకసారి ఊహించుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం తక్కువే, కానీ ఇన్ఫాక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఇన్ఫ్లుయెన్స్ కాకపోయినా కూడా ఏదో చుట్టాలో పక్కలో చాలా మంది అమెరికా వెళ్ళి స్థిరపడడం, ఎక్కడో దగ్గర స్థిరపడడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంకా హర్యానా కానీ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే గడపకు ఒకరు వెళ్ళి విదేశాల్లో స్థిరపడ్డారని తెలిసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే పంజాబ్ నుంచి వెళ్ళి కెనడాలో, యూకేలో, యుఎస్లో స్థిరపడ్డ వాళ్ళు అంతమంది ఉన్నారట. అయితే మరి వీళ్ళందరూ తమ ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటారు, ఎప్పుడైనా ఆలోచించారా? మన శ్రోతల్లో కూడా మరి ఉన్న ఎన్ఆర్ఐలు అంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళు తమ ఓటు హక్కుని ఎప్పుడైనా వినియోగించుకున్నారా? అయితే వీళ్ళకి ఎన్ఆర్ఐలకి ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక అవకాశం వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే వాళ్ళు తమ ఖర్చులు తామే భరించి ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఇండియాకి వచ్చి ఎలక్షన్స్ టైంలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అదొకటే పాసిబుల్ ఆప్షన్. కానీ ఎంతమంది ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టుకొని ఇండియాకి వచ్చి ఓటు వేస్తారండి? మరి సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం దిశగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఆలోచిస్తుంది. ఆలోచించడమే కాదు, ఒక పెద్ద ముందడుగు కూడా వేసింది. ఈ వారమే మన కేబినెట్ సెంట్రల్ కేబినెట్ ఎన్ఆర్ఐలు ఆర్మీ జవాన్లకు ఏదైతే ప్రాక్సీ ఉందో అదే విధానాన్ని ఎన్ఆర్ఐలకు కూడా ప్రవేశపెట్టాలి అనేదాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఇది ఇంకా చట్టంగా మారలేదు, బట్ అట్లీస్ట్ ఈ రెజల్యూషన్ అయితే కేబినెట్ అప్రూవ్ చేసింది అన్నమాట. ఈ వారమే జరిగింది అది కూడా. సో ఒకసారి ఇది జరిగిన తర్వాత ఇప్పుడు కేబినెట్ అప్రూవ్ చేసింది, త్వరలోనే మన ప్రభుత్వం దీన్ని రాజ్యసభలో లోక్సభలో చట్టం కింద ఒక బిల్ కింద ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది. ఒకసారి బిల్ కనుక అప్రూవ్ అయితే ఇది చట్టంగా మారుతుంది అన్నమాట. ఎలాగూ ప్రస్తుతానికి బీజేపీ మన కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కావాల్సినంత మెజారిటీ అయితే ఉంది, లోక్సభలో అయితే ఉంది, రాజ్యసభలో కూడా నిదానంగా వచ్చేస్తుంది. సో అతి త్వరలోనే ఈ బిల్ లా కింద అంటే చట్టం కింద మారే అవకాశం ఉందన్నమాట. ఒక్కసారి ఇది చట్టం కింద మారితే మన ఎన్ఆర్ఐలు కూడా తమ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ను ఎవరినో ఒకరిని ప్రాక్సీ కింద వాడుకొని, ప్రాక్సీ కింద నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఆర్మీ జవాన్స్కి ఎన్ఆర్ఐస్కి ఒక చిన్న మెలిక మాత్రం ఉందండి, అంటే ఒక చిన్న తేడా మాత్రం ఉంది. ఏంటంటే ఆర్మీ జవాను తమ కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని ఒకసారి నామినేట్ చేసిన తర్వాత ప్రతి ఎలక్షన్కి ఆ నామినేట్ చేసిన వాళ్ళే ఓటు వేసే అవకాశం ఉంది. కానీ ఎన్ఆర్ఐలు మాత్రం ప్రతి ఎలక్షన్కు ముందు తమ ప్రాక్సీని ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. అదొకటి కొంచెం చిన్న తేడా. అంటే ఆర్మీ ప్రాక్సీకి అలాగే ఎన్ఆర్ఐలకి కల్పించబోయే ప్రాక్సీ దానికి, అంటే ప్రతి ఎలక్షన్ ముందు ఎన్ఆర్ఐలు వాళ్ళ ప్రాక్సీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజిస్టర్ చేయాలన్నమాట. సో అది సో అతి త్వరలోనే ఇది చట్టం కింద మారుతుందని ఆశిస్తాం. సో దట్ మన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, ఎన్ఆర్ఐ శ్రోతలు కూడా తమ ఓటుని హక్కుని వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుంది. సో అది ఎన్ఆర్ఐలకు ఒక గొప్ప శుభవార్త. సరే ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తీసుకుని వచ్చిన తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి పీవీకేతో పిచ్చాపాటి.
మీరు వింటున్నారు పివికే గారి పివికేతో పిచ్చాపాటి కార్యక్రమం ఆగస్టు 13, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, వెల్కమ్ బ్యాక్ టు పివికేతో పిచ్చాపాటి. చిన్న విరామం తర్వాత పునఃస్వాగతం. నేను ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు ఒకసారి ఇలానే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ప్యారిస్ కి వస్తే కలవడానికని వెళ్ళాను. నేనున్న ఊరు నుంచి అఫ్కోర్స్ వెళ్ళాను అంటే టికెట్ బుక్ చేసుకున్నాను, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. సరే, నేనున్న ఊరు నుంచి ప్యారిస్ కి వెళ్ళడానికి, తను ప్యారిస్ చేరిన రోజే నేను కూడా ప్యారిస్ కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో మొత్తానికి ఆ రోజు ఎందుకు కొంచెం వర్షం వల్ల కాదులేండి, ఏదో కారణం నాకు ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు, కానీ కారణం వల్ల ట్రైన్ దాదాపు 2 గంటలు ఆలస్యం అయిందండి, నేను బుక్ చేసుకున్న ట్రైన్. ఓకే, సో మొత్తానికి సరే ఇంకేం చేస్తాం, ఆలస్యమైందా సరే, మరి ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి వెయిట్ చేసి మొత్తానికి ట్రైన్ ఎక్కి ప్యారిస్ వెళ్ళాను. సో మాకు ట్రైన్ ఆలస్యమైనందుకు గాను ట్రైన్ టికెట్లో దాదాపు 50% మాకు కూపన్స్ కింద ఇచ్చారండి. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడ అక్కడ ట్రైన్ డిపార్ట్మెంట్ అంటే మన ఇండియన్ రైల్వేస్ లాగానే అక్కడ ఫ్రాన్స్ రైల్వేస్ని ఎస్ఎన్సిఎఫ్ అంటారులేండి. ఆ ఎస్ఎన్సిఎఫ్ వాళ్ళు మా వల్ల మీరు 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఉడతా భక్తిగా అని చెప్పుకోవచ్చేమో. ఓకే, ఉడతా భక్తిగా అనేది కరెక్ట్ పదం కాదేమో ఇక్కడ. సో మా వల్ల మీకు ఆలస్యమైంది కాబట్టి దానికి చింతిస్తూ మేము చేయగలిగింది ఇది అని దాదాపు మాకు 50% ట్రైన్ టికెట్స్ రీఎంబర్స్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను, అసలు ఆహా, అసలు ఇండియాలో ఇలాంటిది ఎన్ని నిమిషాలు గంటలు ఆలస్యమైనా కూడా ఇండియాలో ఎప్పుడైనా ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయగలవా అని. అంత అద్భుతం అంటే, అఫ్కోర్స్ ఇండియాలో ఇలాంటివి ఏమి ఎక్స్పీరియన్స్ చేయకుండా బయటికి వెళ్ళి ఒకసారిగా ఇంత అంటే కస్టమర్ని భగవంతుడిలాగా ఆలోచించడం. అఫ్కోర్స్ నేను అది భారతదేశం కల్చర్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ అంటే సమయానికి ట్రైన్ వస్తే ఆశ్చర్యపోవాలి అని అంటారు చాలామంది. సో అదే 5 నిమిషాలు ఆలస్యం, 10 నిమిషాలు ఆలస్యం పెద్దగా పట్టించుకోరు చాలామంది. ఓ 1/2 గంట ఆలస్యం అయినా కూడా ఓకే పర్లేదు అని అనుకుంటారు. సో మొత్తానికి ప్యాసెంజర్స్ కూడా అంటే భారతీయ రైల్వేలో ఇండియన్ రైల్వేస్లో ట్రావెల్ చేసే ప్యాసెంజర్స్ కూడా మొత్తానికి అలవాటు పడిపోయారు. సరే, ఇదంతా ఇప్పుడు ఫ్రాన్స్ గురించి ఎందుకు మాట్లాడినా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ వారం మన ఇండియన్ రైల్వేస్ ఫ్రెంచ్ రైల్వేస్తోని ఒక ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. అందుకని సడన్ గా నాకు ఇప్పుడు ఆ ఫ్రెంచ్ రైల్వేస్ లో నా మెమరీస్ గురించి, ఫ్రెంచ్ రైల్వేస్తో నా మెమరీస్ అలా గుర్తుకొచ్చాయి అనమాట. సరే, ఏంటి అంతగా మనం మాట్లాడుకోవాల్సిన ఒప్పందం ఏంటంటారా? అదే మరి అద్భుతం. మన ఇండియన్ గవర్నమెంట్, సారీ ఇండియన్ రైల్వేస్ ఫ్రెంచ్ రైల్వేస్తోని త్వరలో ఢిల్లీ, న్యూఢిల్లీ, చండీగఢ్ ఈ 2 నగరాల మధ్య హైస్పీడ్ రైల్వే గురించి, హైస్పీడ్ ట్రైన్స్ నడపబోతున్నాయండి. సో మొత్తానికి ఇండియన్ రైల్వే ఫ్రెంచ్ రైల్వే సహకారం తీసుకోబోతుంది అన్నమాట. సో మొత్తానికి ప్లాన్ ఏంటంటే న్యూఢిల్లీ చండీగఢ్ మధ్య దూరం దాదాపు 245 కిలోమీటర్లు అండి. అంటే మన హైదరాబాద్ విజయవాడతో పోలిస్తే 15-20 కిలోమీటర్లు అటు ఇటు అనుకోండి. ఓకే, సరే, ఈ రెండు నగరాల మధ్య ట్రైన్ జర్నీ 2 గంటలకి తగ్గించాలి. 2 గంటలంటే 2 గంటల్లో కవర్ చేయగలగాలి అనేది టార్గెట్ ఇండియన్ రైల్వేస్. అఫ్ కోర్స్ హై స్పీడ్ ట్రైన్ కాదనుకోండి. హై స్పీడ్ ట్రైన్ అంటే ఇప్పుడు మన చైనాలో జపాన్లో అయితే హై స్పీడ్ ట్రైన్లు 300-350 కిలోమీటర్ల స్పీడ్తోనే నడుస్తాయి ఇండియాలో. బట్ ప్రస్తుతానికి అయితే ఇండియన్ రైల్వేస్ న్యూఢిల్లీ చండీగఢ్ మధ్య సెమీ హై స్పీడ్ ట్రైన్ నడపాలి. అది కూడా ఫ్రెంచ్ రైల్వే సహకారంతో నడపాలి, నడపడానికి ఒక ఒప్పందం కుదిరింది అనమాట ఈ వారమే అది కూడా. సో ఈ 245 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో రైలు ప్రయాణం ద్వారా కవర్ చేయాలి అనేది టార్గెట్. అంటే దాదాపు హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ నుంచి బయలుదేరితే విజయవాడకి 2 గంటలు చేరుకోవాలి అనమాట. సూపర్ కదండి. సో దానికి మన ఇండియన్ రైల్వేస్ ఫ్రెంచ్ రైల్వే సహకారం తీసుకుపోతుంది. ఫస్ట్ ఫ్రెంచ్ రైల్వేస్ వాళ్ళు వచ్చి ఒక చిన్న అంటే మొత్తానికి ఆ రూట్ అనాలిసిస్ అవన్నీ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ న్యూఢిల్లీ చండీగఢ్ మధ్యలో అంటే బాగా కర్వ్స్ ఎక్కువ ఉన్నాయంటే అండి, కర్వ్స్ దగ్గర మనం హై స్పీడ్తోనే ట్రైన్ నడిపితే పట్టాల నుంచి బయటపడిపోయే ప్రాబ్లం ఉంటుంది. అంటే హై స్పీడ్ అంటే స్పీడ్ ఎక్కువతోనే మనం రోడ్డు మీద నడిపేటప్పుడు కూడా గమనించే ఉంటాం, మనం బాగా స్పీడ్లో కారో బైక్ మీద వెళ్తున్నప్పుడు స్ట్రైట్గా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ సడన్గా బాగా కర్వ్ ఉన్న చోట హై స్పీడ్తో వెళ్తే ఒక్కసారిగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది అనమాట, మనల్ని బయటికి తోసేస్తుంది. సో అయితే న్యూఢిల్లీ చండీగఢ్ మధ్య అలాంటివి అంటే డీప్ కర్వ్స్ చాలా ఉన్నాయట. సో ప్రస్తుతానికి అయితే మన ఇండియన్ రైల్వేస్ ముందర ఈ డీప్ కర్వ్స్ అన్నిటినీ స్ట్రైట్ లైన్స్ చేద్దాం అనుకుందట, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే అక్కడ భూమిని సంపాదించడం కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంట. అంటే భూమి ప్రైవేట్ ఓనర్స్ నుంచి కొనుక్కొని లేదంటే మళ్ళీ అవి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అందుకని మళ్ళీ కోర్టులకు వెళ్తే ఆలస్యం అయింది, ప్రాజెక్ట్ మొత్తానికి ఆలస్యం అయింది అనే ఆలోచనతోనే ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ ఫ్రెంచ్ రైల్వేస్ ఏం డిసైడ్ చేశారంటే ఈ కర్వ్స్ దగ్గర ట్రైన్ స్పీడ్ తగ్గించి మిగతా ఆ స్పీడ్ ఏదైతే తగ్గిందో దాన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్న చోట అంటే కర్వ్స్ లేని చోట దాన్ని కవర్ చేయాలి అనే ఉద్దేశం. సో అదనమాట ప్లాన్. సో మొత్తానికి తొందరలోనే మనము న్యూఢిల్లీ చండీగఢ్ మధ్య, అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే న్యూఢిల్లీ చండీగఢ్ ఏంటండి ఏముంది, రేపు హైదరాబాద్ విజయవాడ లేదంటే విజయవాడ వైజాగ్ ఇలాంటి ఎక్కడ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, హైదరాబాద్ వరంగల్. ఓకే, సో మొత్తానికి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. సరే చూద్దాం ఎంత తొందరలో ఇది రాబోతుందో, వింటూనే ఉండండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, వింటూనే ఉండండి పీవీకేతో పిచ్చపాటి.
మీరు వింటున్నారు పీవీకే గారి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం, ఆగస్టు 13, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సరాగాల సాయంత్రం సాటర్డే స్పెషల్ ప్రతి శనివారం సాయంత్రం 8:30 మీకోసం ఎందరో సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ మాటలు పాటలు అన్నీ మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టే ట్యూన్ టు సాటర్డే స్పెషల్ ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, వెల్కమ్ బ్యాక్ టు పీవీకేతో పిచ్చాపాటి. చిన్న విరామం తర్వాత మన పిచ్చాపాటి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ రైలు ప్రయాణం అనేది ఓ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే అఫ్ కోర్స్ ఈ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అర్జెంట్ పని ఉందనుకుంటే ఫ్లైట్లో వెళ్ళిపోతాం, 1-2 గంటలు బాగానే ఉంటుంది, కానీ అదే డిస్టెన్స్ అంటే మనం ఒకవేళ మన భారతదేశ అందాలని చూడాలనుకుంటే, అసలు భారతదేశ అందాలని కాకపోయినా అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కల్చర్ కానీ డిఫరెన్స్ కానీ ఇవన్నీ గమనించుకోవాలి అంటే గమనించాలి అని అంటే, రైలు ప్రయాణం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ జర్నీ. ఏముందండి, విమానం ఎక్కేస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కేస్తాం, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగుతాం. కానీ ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీ చూడాలన్నా అంటే ఒక్కో టెర్రెయిన్ అంటే ఒక్కో రాష్ట్రంలో ఎలా ఉంది భూ ప్రాంతం ఎలాంటివి అలాంటివన్నీ మనం ఒకసారి రైలు ప్రయాణంలో ఆ కిటికీ దగ్గర కూర్చుంటే హాయిగా అలా రైలు ప్రయాణిస్తూ ఉంటే, అదే ఇప్పుడు ఎస్పెషల్లీ మన తూగో పాగో కానీ లేదంటే కేరళ కానీ లేదంటే కొంకన్ యా కొంకన్ రైల్వే కానీ ఒకసారి ఊహించుకోండి, అలా రైలు వెళ్తూ ఉంటే మనకి ఎస్పెషల్లీ కొంకన్ రైల్వే ఇస్ సెట్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే జర్నీస్ ఇన్ ఇండియా. ఆ వెస్టర్న్ ఘాట్స్లో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఒక పక్క జలపాతాలు ఇంకో పక్క కొండలు, ఇవన్నీ మనకి ఏ బస్సు ప్రయాణాలు, అసలు బస్సు కొంకన్ కోస్ట్లో బస్సు ప్రయాణాలు లేవనుకుంటాలేండి. కానీ రైలు ప్రయాణం అంటే దాని చామ్ దానికి ఉంటుంది. సరే, మన బోటి వాళ్ళు అంటే నా బోటి వాళ్ళు ఎప్పుడైనా రైలు ప్రయాణం అంటే సెకండ్ క్లాస్, ఎవరి దుప్పట్లు ఒకవేళ రాత్రి పడుకోవాలనుకున్నా ఎవరి దుప్పట్లు వాళ్ళు మోసుకొని వెళ్ళడం, మన దుప్పట్లు మనం తీసుకొని వెళ్ళడం రాత్రి చలిపెట్టే పక్షంలో, అంటే ఒకవేళ ఎండాకాలంలో అయితే ఆ ఇబ్బంది కూడా లేదనుకోండి. ఓకే, సో మన దుప్పట్లు మనం క్యారీ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే ఏసీ కంపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి మాత్రం, సారీ పనిచేసే వాళ్ళకి కాదు, ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వాళ్ళకి మాత్రం ఇండియన్ రైల్వేసే ఈ దుప్పట్లు అవి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ దుప్పట్లు అవి ప్రొవైడ్ చేస్తుంది బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా ఈ దుప్పట్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఉతుకుతారో ఒకసారి ఆలోచిస్తే మనం మళ్ళీ దుప్పట్లు వాడడానికి కూడా భయపడతామండి. ఈ మధ్య కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు నిర్వహించిన ఒక ఆడిట్ ప్రకారం తెలిసింది ఏంటంటే, మన ఇండియన్ రైల్వేస్లో వాడే ఎస్పెషల్లీ ఏసీ కంపార్ట్మెంట్స్లో ఇచ్చే బ్లాంకెట్స్ అవి చాలామంది కంప్లైంట్ చేశారంట వాటి క్లీన్లీనెస్ గురించి, అంటే అవి సరిగ్గా శుభ్రంగా లేవు అనే దాని గురించి. సో ఇలా కంప్లైంట్స్ ఎక్కువ రావడం మొదలయ్యేసరికి మొత్తానికి మన ఇండియన్ రైల్వేస్ ఏం డిసైడ్ చేసిందంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాక్షన్ టెక్నాలజీతోని కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది ఇండియన్ రైల్వేస్. సో మొత్తానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేస్తున్నారు దుప్పట్ల కోసం అంటారా, ఏం లేదండి, ఈ వీళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, డిజైనర్ బ్లాంకెట్స్ తయారు చేయబోతున్నారు కేవలం ఇండియన్ రైల్వేస్ గురించి. అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది డిజైనర్ బ్లాంకెట్స్ అంటే, ప్లస్ ఉతకడానికి కూడా చాలా సులువుగా ఉతకగలిగే ఫ్యాబ్రిక్తోని మెటీరియల్తోని వాళ్ళు తొందరలో ఇండియన్ రైల్వేస్ కేవలం ఇండియన్ రైల్వేస్ కోసం, ప్రత్యేకంగా ఇండియన్ రైల్వేస్ కోసం బ్లాంకెట్స్ తయారు చేయబోతున్నారంట నిఫ్ట్ వాళ్ళు. సో వీటి వల్ల అయితే ఇండియన్ రైల్వేస్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం రైల్వేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బ్లాంకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సైజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం కప్పుకొని పడుకున్నప్పుడు కొంచెం బాగా కింద ఫ్లోర్ కానుకోవడం వల్ల అలా కూడా మట్టి దుమ్ము ధూళి ఇవన్నీ అంటుకొని బ్లాంకెట్స్కి అపరిశుభ్రం అవడం అవుతుందంట. సో మొత్తానికి నిఫ్ట్ వాళ్ళకి ఇచ్చిన రెండు టాస్క్లు ఏంటంటే, ఒకటి ఈస్థెటిక్ అపీల్ అంటే చూడ్డానికి చాలా అందంగా ఉండాలి బ్లాంకెట్స్, చూడ్డానికి బాగుండాలి, అలాగే ఉతకడానికి సులువుగా ఉండాలి, సులువుగా ఉండే మెటీరియల్తోని తయారు చేయమన్నారు. రెండోది ఏంటంటే కొంచెం పొడుగు తగ్గించమని, అంటే దుప్పటి వాడితే ఆ దుప్పటి కింద ఫ్లోర్ వరకు ఆనకుండా ఫ్లోర్కి తగలకుండా ఉండేటట్టు. సో ఇలా ఈ మూడు ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసుకుని నిఫ్ట్ వాళ్ళు తొందరలో ఒక బ్యూటిఫుల్ అంటే రైల్వేస్ కోసం మాత్రమే బ్యూటిఫుల్ బ్లాంకెట్స్ తయారు చేయబోతున్నారు. సో చూసుకోండి మరి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏసీ కంపార్ట్మెంట్ లో ప్రయాణించే వాళ్ళు డిజైనర్ బ్లాంకెట్స్ వాడబోతున్నారు అన్నమాట, అది సంగతి. సరే ఇవ్వండి ఈ వారానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు. మనం మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో కలుసుకుందాం. వింటూనే ఉండండి పివికేతో పిచ్చాపాటి.
ఇంతవరకు మీరు విన్నారు పివికే గారి పివికేతో పిచ్చాపాటి కార్యక్రమం, ఆగస్ట్ 13, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయం.